అందరూ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతయే నమః. ఈ పవిత్ర కాలం వేదమంత్రములతో ప్రారంభమయ్యింది. వేదో నిత్యమధీయతం అంటాడు. నిత్యం వేదాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయలేని వాళ్ళు కనీసం శ్రవణం చేయాలి. ఇంతసేపు వాళ్ళు ఏదో వేదమంత్రాలు చదివారు, ఈ వేదమంత్రములు వినడం వల్ల మాకేమి లాభం అండి, మాకేం అర్థం కాలేదు కదా అని కొందరికి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వేదం అగ్ని వంటిది. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా తత్ప్రభావంతో కాలుతుందా లేదా కాలు చూసుకోకుండా పొరపాటున నిప్పును తొక్కాం. అప్పుడు నిప్పు ఏమంటుంది, ఒరే నాయన నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నా మీద అడుగు వేసావు కాబట్టి నేను కాలుస్తాను అంటుంది తప్ప, అయ్యో నేను పొరపాటున కాలు వేశాను ఎందుకు కాల్చేవంటే ఒప్పుకోరు. అగ్ని వంటిది వేదం. అగ్ని వంటివే పురాణాలు. అగ్ని వంటివే ఈ దేవతలకు సంబంధించిన అర్చనలు. తెలిసి కానీ తెలియక కానీ వాటిని అర్చన చేస్తే లేక వింటే ఫలితం ఉంటుంది. కాకపోతే శ్రద్ధాసక్తులతో కనుక పురాణాదులను వింటే మహాఫలితం వస్తుంది. శ్రద్ధ లేకుండా వింటే ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నటువంటి వాడికి జీతం ఇస్తున్నారు, కానీ వాడు శ్రద్ధతో భక్తితో చేసే కొద్దీ వాడి మీద ప్రేమ పెరిగి వాడికి ఇవ్వవలసిన జీతం కంటే ఎక్స్ట్రా ఇవ్వట్లేదు మనం. అలాగే భగవంతుడు కూడా మన శ్రద్ధల్ని బట్టి తగిన ఫలితం ఇస్తాడు. ఆ శ్రద్ధ వల్లే మూడు చోట్ల యజ్ఞములు హాయిగా సాగాయి. ఇది నిజంగా శివప్రసాద్ గారి కుటుంబానికి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం లభించింది అనడంలో ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే మాట. లేకపోతే ఈ మూడు ప్రాంతాలలో ఇలాంటి యజ్ఞములు జరగవు, జరిగినా ఇంత బాగా జరగలేవు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒకనాటికి నూరేళ్ళు నిండాక జగన్మాతృ దివ్య సన్నిధానానికి మనం వెళ్ళాలి అని సంకల్పించుకుని ఈ పనులు చేస్తున్నాం. అందులో మణిద్వీపం అంటే ఇంక అంతకంటే మరొక ఉన్నత స్థానం లేదు. మన శిరస్సుకి పైన ఇక్కడ సహస్రార కమలము అని ఉన్నది. మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి. వాటిని చక్రం అని అంటాం, పద్మం అని అంటాం. అందులో ఒకటి మూలాధార చక్రం. సరిగ్గా మీరు కూర్చునే ఆసన స్థానం ఉన్నదే ఆ ప్రాంతంలో ఉన్న చక్రాన్ని మూలాధారం అంటారు. దానికి అధిష్టాన దేవత గణపతి. అందుకే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కింద నుంచి పైకి రావాలి కనుక గణానాంతో అంటూ గణపతిని ప్రార్థించి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. రెండవది స్వాధిష్టాన చక్రం, పొత్తి కడుపుకి వెనక భాగంలో ఉంటుందన్నమాట. మూడవది మణిపూరక చక్రం, సరిగ్గా నాభిస్థానంలో ఉంటుంది. నాలుగవది అనాహత చక్రం, అంటే హృదయంలో ఉంటుంది. ఐదవది విశుద్ధి చక్రం, కంఠస్థానంలో ఉంటుంది. ఆరవది ఆజ్ఞాచక్రం అని పిలువబడుతుంది, కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అక్కడ కనుక భగవత్ సన్నిధానం ఉంటే, భగవంతుని మనం చూడగలిగితే, వాడు అలా ఆజ్ఞాపిస్తే ఎవరైనా ఏదైనా పని చేసి పెడతారు. ఒక్క మనిషిని చూస్తే బక్క చిక్కిపోయి ఏదో ముసలాళ్ళ కనపడుతున్నా ఇలా చూస్తే పని ఎందుకు చేస్తున్నాం మనం అంటే, ఆ ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని నిలబెట్టి ఉపాసన చేస్తున్న మహానుభావుడు అనమాట. లేకపోతే అతని మాట ఎందుకు వింటారండి, వాడే పెద్ద అందగాడనే. ఇప్పుడు మాబోటి వాడు మాట వాడు ఏమన్నా ఎందుకు వినాలి, నేను ఏదో నన్ను కాస్త పక్కన పెట్టండి, కాస్త మన్మథుడి కంటే నేను కొంచెం అందంగా ఉంటాను అనుకోండి. కానీ సాధారణంగా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు పెద్దగా అందంగా ఉండరు. పోనీ వాళ్ళు ఏమన్నా నవయౌవనంలో 16 ఏళ్ళ కుర్రాళ్ళ చూస్తే పడిపోవడానికి స్టెప్పులు వేసే సినిమా వాళ్ళ వీళ్ళేం కాదే. ఏమీ లేకపోయినా వీరిని చూస్తే ఏదో తెలియని ఒక ఆకర్షణ ఎందుకు కలుగుతోంది. వారి వాక్కుని వింటే మనలో ఉన్నటువంటి దుఃఖాలు తొలగిపోయి అశాంతి తొలగి ప్రశాంతత లభిస్తోందంటే కారణం వారిలో ఉన్న దివ్యశక్తి. ఆ శక్తిని చైతన్యం అంటాం. అది ఆజ్ఞాచక్రంలో ఉంటే వాడు ఆజ్ఞాపిస్తే ఎంత గొప్పవాడే నా పని చేసి పెడతాడు. ఈ ఆరు చక్రాలు దాటాక షట్చక్రోపరి సంస్థిత అని లలితా సహస్రనామంలో చెప్పారు. వీటికి పైన ఇక్కడ సహస్రార కమలము అంటాం. అదే మణిద్వీపం. మన శరీరంలో ఇక్కడుందన్నమాట ఈ పైభాగంలో. మన శరీరంలో ఒక మణిద్వీపం ఉన్నది. అది సహస్రదళ పద్మం అంటే 1000 రేకులు కలిగిన తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. అక్కడ చిన్న తామర పువ్వు లాంటి ఒక చిహ్నం కనపడుతుంది, ఎర్రగా ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్స్రే తీస్తే అక్కడ ఎర్రగా కనపడుతుంది. అదే సూక్ష్మంగా కనపడుతున్న 1000 దళములున్న ఒక పద్మం. ఆ పద్మంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అంతకంటే ఉన్నత స్థానం శరీరంలో లేదు కదా, ఈ పైన దాటితే ఇంకేముంది. కాబట్టి దాన్ని మణిద్వీపం అన్నారు. ఇది మన శరీరంలో మణిద్వీపం. ఆ ఊర్ధ్వలోకంలో మరొక మణిద్వీపం ఉన్నది. అది అన్ని లోకాలని దాటి పెడుతుందన్నమాట. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుతః మణిద్వీపః సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకాని కంటే కూడా పైభాగంలో అన్ని లోకాలు దాటిన తర్వాత మణిద్వీపము అని ఒక దివ్యలోకం ఉన్నది, దానికే సత్యలోకము అని పేరు. అదే సత్యం కాదు, తప్ప ఇంకేది మిగలదు కనుక దాన్ని సత్యలోక అంటారు. అక్కడే అమ్మవారు నిరంతరం కొలువై ఉంటుంది. మహాకాంతిస్వరూపంతో, అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక శ్రవణములతో, అనేకములైన దంతాలతో, అనేక మహిమలతో ఉంటుంది కనుక అమ్మవారిని సహస్రాక్షి సహస్రపాత్ లలితా సహస్రనామాలు చెప్పారు. ఆవిడ సహస్రాక్షి అంటే ఇన్ఫైనైట్, ఆ కన్నులు ఇన్నని ఎవరు లెక్క పెట్టలేరు. అనంత నేత్రములు కలిగింది, అనేక పాదములు కలిగినది. సాధారణంగా 1000 అంటే మనం 1000కి వాడతాం, కానీ 1000 కాదు. ఎందుకని 1000 శిరస్సులు ఉన్నప్పుడు శిరస్సుకి 2 కళ్ళు చొప్పున 2000 ఉండాలి కదా అని కొందరికి అనుమానం వచ్చింది. అందువల్ల మన లెక్క వేరు, సహస్రము అనే సంస్కృత శబ్దమునకు అనంతము అని అర్థం అన్నమాట. అన్ని నేత్రములు కలిగిన జగన్మాత అక్కడ ఉంటుంది. ఆవిడే సరదాగా ఆడుకుంటూ లీలలుగా ఇన్ని లోకాలను సృష్టించింది. అందుకే శక్తి అన్నారు. భగవంతుడు లేడు అన్న మూఢుడు కూడా మూర్ఖుడు కూడా శక్తి లేదు అన్నాడు. ఎందుకంటే శక్తి లేకపోతే ఈ సృష్టి నడవదు కనుక. ఈ చరాచర జగత్తంతా శక్తి, శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము అని సైన్స్ చెప్పట్లా? ఫిజిక్స్ ఏమని చెబుతోంది? శక్తిని మీరెవరూ కూడా సృష్టించలేరు నాశనం చేయలేరు అంటోంది. అదిగో ఆ శక్తిని పరాశక్తి, అంతకంటే గొప్ప శక్తి లేదు కనుక పరాశక్తి అన్నారు. అదే మొదటిది కనుక ఆదిశక్తి అన్నారు. అదే మొదటి శక్తి అన్నమాట ఆదిశక్తి అంటే. ఈ శక్తి ఒకసారి ఒక క్షోభ్యత పొందింది, కదలిక పొందింది. ఈ కదలికతో ఒక మంచి పని చేయాలనుకున్నది, లీలలు చేయాలనుకున్నది, ఆడుకోవాలనుకున్నది, కేళనం చేయాలనుకున్నది. వెంటనే తన శరీరం నుంచి అనేక లోకాలు సృష్టించింది. ఇప్పుడు ఎన్ని లోకాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఊరికే పైకి మాత్రం భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, తల వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు అని ఒక 14 లోకాలు చెబుతున్నాం. కానీ ఇటువంటివి ఎన్నున్నాయో లెక్కలేదు కనుక అమ్మవారికి అనేక కోటి బ్రహ్మాండ జనని అని నామం. అనేక కోటి బ్రహ్మాండములు ఇలాంటివి ఉన్నాయి. అందులో ఒక బ్రహ్మాండంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మధుకైటభులు అని ఇద్దరు రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఆ తర్వాత బ్రహ్మని రక్షించాడు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు ఉన్న తోటికి శివుడు కూడా వచ్చాడు. ఈ త్రిమూర్తులంతా అమ్మవారి యొక్క సృష్టి. ఈ ముగ్గురు చోట చేరాక మనం ఇప్పుడే నిద్దట్లోంచి బయటకు వచ్చాం కదా, మన కర్తవ్యం ఏమిటి అని వాళ్ళు ఆలోచించేశారు. అప్పుడు బ్రహ్మగారికి నువ్వు సృష్టి చెయ్యి అని ఆకాశం నుంచి ఒక వాక్కు వినపడింది. విష్ణువుని ఈ బ్రహ్మ చేసిన సృష్టిని పోషించు అని ఒక మాట వినపడింది. రుద్రుడికి ఈ సృష్టి కొంతకాలం పెరిగిన తర్వాత దాన్ని సంహరించు అని ఒక ఆజ్ఞ వినపడింది. అప్పుడు వాళ్ళు ఈ సృష్టి ఎలా చేయాలి, ఎలా పోషించాలి, ఎలా సంహరించాలి, ఇది మాకేం ఎడతెరిపి లేకుండా ఆలోచన వస్తున్నది కానీ పని చేయలేకపోతున్నాం, పని ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు అన్నారట. ఎంత ప్రయత్నించినా బ్రహ్మగారు ప్రారంభంలో సృష్టి చేయలేకపోయాడు. సృష్టి అంటూ చేస్తే కదా పోషించేది. ఎవడు లేకపోతే ఇక్కడ వంట చేసి పెడితే ఉపయోగం ఉంది, అది పెంటలో పోయాలి. ఎవరన్నా ఉంటే తింటారు. ఆ తర్వాత సంహారం చేయటం అనే పని ఉంటుంది. అందుకని నేను సృష్టి చెయ్యడం ఎలాగో తెలుసుకోలేక చాలా బాధపడుతున్నాను అన్నాడు బ్రహ్మ. సృష్టి చేస్తే అప్పుడు నేను పోషిస్తానన్నాడు విష్ణువు. అప్పుడు సంహరిస్తానన్నాడు రుద్రుడు. అప్పుడు ఆకాశవాణి ఏమన్నది, నాయనలారా మీ దగ్గరకు ఒక దివ్య విమానం పంపుతాను, అది నా దగ్గరకు తీసుకొస్తుంది, నా దర్శనం చేసుకుంటే మీరు ఈ సృష్టి స్థితిలయాలు చెయ్యగలుగుతారు అని ఆకాశవాణి రూపంలో అమ్మవారు చెప్పగానే అలాగే అమ్మ అన్నారు వాళ్ళు. టక్కున అక్కడ ఒక దివ్య విమానం ప్రత్యక్షమయ్యింది. కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతుంది ఆ విమానం. ఒక సూర్యుడిని చూస్తేనే మన కళ్ళు వేలు గమ్ముతాయే, అటువంటిది కోటి సూర్య ప్రభాభాసమాన విమానాన్ని చూస్తే ఏమైపోతారో ఆలోచించండి. కానీ అమ్మవారి అనుగ్రహంతో ఆ కాంతి చల్లగా ఉందట. కోటి సూర్యుల కాంతి అయినా అందులోంచి చల్లదనమే తప్ప వేడి లేదు. కళ్ళు మసకలు కొలిపేటటువంటి చీకట్లు కొలిపే కాంతి కాదది. ఆ కాంతిని అమ్మ అనుగ్రహంతో త్రిమూర్తులు చూడగలిగారు, లేకపోతే చూడలేరు. అర్జునుడికి విశ్వరూపం చూపించాడండి కృష్ణుడు. అర్జునుడు హడిలిపోయాడు తెలుసా. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత, యుగపత్ అంటే ఒక్కసారి ఒకేసారి ఆకాశంలో 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నట్టు కృష్ణుడు. అప్పుడు ఆయన హడిలిపోయి, అమ్మ బాబో ఇదేం రూపం అండిది, అసలు ఈ రూపం చూస్తే నాకు శరీరం అంతా విహ్వలం అయిపోయింది, అంటే నన్ను నేను మర్చిపోయాను, హడిలిపోతున్నాను అన్నాడు. ఆయన దిక్కులు తోచట్లేదట, అసలు ఏది తూర్పు ఏది పశ్చిమం ఏది ఉత్తరం ఏది దక్షిణం తెలియలేదు, నా శరీరం అంతా గగుర్పాటుకు గురైపోయింది, భయపడిపోతున్నాను అన్నాడు ఆయన. పశ్యామి దేవాంస్తవ దేవదేహే, ఓ దేవ నీ శరీరంలో అనేకములైన చూస్తున్నాను, బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. బ్రహ్మని, ఈశ్వరుణ్ణి, రుద్రుణ్ణి, దేవతల్ని, ఇంద్రుణ్ణి, వీళ్ళందరినీ నీ శరీరంలో చూస్తున్నాను, దానివల్ల నాకు శరీరానికి కంగారు కలుగుతోంది, ఈ రూపాన్ని ఉపసంహరించు. దిశో న జానే న లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసన్నుడవై ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించు అన్నాడు. దివ్య దృష్టి ఇస్తే చూడలేకపోయాడు అర్జునుడు. ఆ రూపం ఉపసంహరించనంత వరకు ఉనికిపోతూ కూర్చుండిపోయాడు. అప్పుడు ఆ రూపాన్ని ఉపసంహరించి మళ్ళీ కృష్ణుడు యథారూపానికి వస్తే కాళ్ళు పట్టుకుని, ఇంత గొప్పవాడు నా పక్కనుంటే కనిపెట్టలేకపోయాను, నువ్వు మాలాంటి మానవుడు అనుకున్నాను, వెన్న తిన్నావు, కాఫీ తాగావు, పాలు తాగావు, మాతో తిరిగావు అనుకున్నావు, ఎంత భ్రమలో పడ్డాం. గురువులు పక్కనే ఉండి తిరుగుతూ బొట్లో వేసుకుంటారు శిష్యులను, నాకు ఇప్పుడు అర్థమైంది. మహాత్మా నన్ను క్షమించు, తెలియక నిన్ను బావా సఖ యాదవ అంటూ నోటుకొచ్చినట్టు పలికాను అని కాళ్ళు పట్టుకున్నాడు పాప. ఆయన ఎంత బతిమాలాడా, మళ్ళీ కాసేపు నాకు మళ్ళీ మర్చిపోయాట, అదే మాయ. ఇంత కృష్ణుడు విశ్వరూపం చూసి కృష్ణుడు ఎంత గొప్పవాడని తెలిసినా కాసేపు నాకు మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాక, ఏం కృష్ణ నేను చెప్పినట్టుగా రథం నడపలేదే అనేవాట. దీన్ని ఏమంటారు, మహామాయ. ఆ మాయే అమ్మవారి దగ్గర ఉంటుంది, అందుకే ఈ అమ్మవారి చరిత్ర వింటే ఆ మాయలోంచి బయటపడతాం. మాయలోంచి బయటపడడానికి మహామాయని సేవించాలి. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అంత కాంతితో అక్కడ విమానం ప్రత్యక్షం అవ్వగానే అమ్మవారికి నమస్కరించి విమానం చుట్టూ ప్రదక్షిణం చేసి అందులోకి ఎక్కారు. కొత్తగా వాహనం వచ్చినప్పుడు వెంటనే కారు ఎక్కేయకూడదు, దాన్ని పూజించి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి అప్పుడు అందులోకి ఎక్కాలి అని శాస్త్రం చెబుతున్నది. అందుకే వాళ్ళు ప్రదక్షిణ చేసి ఆ విమానం ఎక్కారు. ఆ విమానంలో ఎంతమంది ఎక్కిన ఇంకొక చోటు ఉంటుందండి, మళ్ళీ వెనకాతల కోసం సీటు వంచడం, ఎక్కి కూర్చోవడం, వీళ్ళు కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే దిగడాలి, ఈ గందరగోళాలు లేవు. 5 ఎక్కడండి, 5 7 లేదా ఎక్కువ మంది జనం పెరిగితే ఇంకో కారు పెట్టడం, బేరమండం ఏమీ లేవు. మధ్యలో ఈ డ్రైవర్ ఏమో వాయిదారు గొడవ, అదేదో గూగుల్ మ్యాప్ పెట్టడం, దారి తప్పడం, ఇవేమీ లేనటువంటి దివ్య విమానం మణిద్వీపం. ఆ మణిద్వీపానికి తీసుకెళ్లే దివ్య విమానం ఎక్కి మనం హాయిగా రూట్ తప్పకుండా వెళ్ళిపోవాలి. దానికోసం ఈ కథ వినడం అన్నమాట. మన దిక్కుమాల కారులు అయితే ఇలా మారిపోతూ ఉంటాయి. మళ్ళీ 1-way ట్రాఫిక్, అటు వెళ్ళాలంటే కానిస్టేబుల్ని ఎవడన్నా పెట్టుకెళ్ళాలి. వాడు ఫ్రంట్ కారులో ఉంటే వాడు ఒక్కడ వెళ్ళిపోతాడు, అరకాతలో వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఆపేస్తారు. అక్కడ నుంచి మేము మళ్ళీ వాడిని బతిమాలుకుని వెళ్ళాం. కాబట్టి ఈ బాధలు ఏమి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఉండవు. శుభ్రగా విమానం ఎక్కాడు, ఊహని ఎక్కాడు, బయలుదేరేట ఈ విమానం. బ్రహ్మ ఎక్కాడు, విష్ణు ఎక్కాడు, శివుడు ఎక్కాడు, ఈ విమానం మహావేగంగా ఆకాశంలోకి వెళ్ళింది. జటితి స్ఫూర్తి అన్నారు దాన్ని, అత్యంత వేగం అన్నమాట. అలా వేగంగా విమానం పైకి వెళ్ళిపోతూ ఉండగా కొంతసేపు ఉన్నాక అనేక లోకాలు దాటాక ఓ చోట ఒక లోకం కనపడింది. అక్కడ ఇంద్రుడు, శచీదేవి నందనవనంలో విహరిస్తున్నారు. అది చూచి బ్రహ్మగారు తెల్లబోయి, నారాయణ ఇదేం లోకం అని అడిగితే, అదేమిటే ఇంద్రుడిలో కనపడుతున్నాడు కాబట్టి ఇది ఇంద్రలోకం అన్నట్ట, ఇంకా మనం సృష్టి చేయకుండానే ఇంద్రలోకం వచ్చిందా అన్నాడు ఆయన. మన సృష్టికి అతీతమైన అమ్మవారి సృష్టినా నాయన అన్నాడు విష్ణువు. అంటే అప్పటికింకా బ్రహ్మ సృష్టి చెయ్యని క్రితమే ఇటువంటి స్వర్గలోకం ఉన్నది అక్కడ. ఇది దాటి విమానం పైకి వెళ్ళింది. ఈసారి అక్కడ ఓ బ్రహ్మలోకం కనపడింది. అక్కడ తెల్లని తామరపు ఉన్నది, దాన్ని పుండరీకము అంటారు. అందులో బ్రహ్మగారు కూర్చుంటే పక్కన ఇంకో తెల్ల తామర పువ్వులో కూర్చుని సరస్వతి, సర్వశుక్లా సరస్వతి అన్నారు. ఆపాదమస్తకం తెల్లగా కూర్చుని చేతిలో వీణ పట్టుకుని వాయిస్తున్నది. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత అని ఆవిడ పాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఆనందంతో వింటున్నట్ట. బ్రహ్మగారు వెంటనే నాలుగు కిరీటాలు నెత్తి మీద నుంచి తీసి బుర్రగొక్కుని, ఈయన ఎవరో అచ్చన్న అలాగే ఉన్నాడే, నేను బ్రహ్మను అనుకున్నాను, ఈయన మరొక బ్రహ్మ అన్నట్ట. అప్పుడు విష్ణువు, సందేహం లేదు, బ్రహ్మవి నువ్వు ఉండగా మరొక బ్రహ్మలోకం ఇక్కడ ఉన్నది, ఇలాంటి లోకాలు ఇంకెన్నుంటాయో, మనం మణిద్వీపానికి వెళ్ళేలోపు అన్నాడు. ఇక్కడ నుంచి విమానం కొంచెం ముందుకెళ్ళింది, ఈసారి కైలాసం కనపడింది, అక్కడ శివపార్వతులున్నారు తాండవం వాడుతూ అనమాట. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది కనుక ఇది మరో కైలాసం అని కనిపెట్టారు. ఇది దాటి ఇంకొంచెం ముందుకెళ్ళాక వైకుంఠం కనపడింది, అక్కడ లక్ష్మీనారాయణులు విహరిస్తున్నారు, అద్భుతమైన ఉద్యానం కనపడిందిట. ఏం ఉద్యానం అండి అది? అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకళ్ళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచువంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధుక తాళ తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వా మలక క్రముఖ కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందనాళ శిరీష శివసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమల తామహోద్యాన సుఖ పిక నికర చంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ రస ప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూర భోంతరాళం అంటే అద్భుతమైన వర్ణన చేశారు పోతన గారైతే. అక్కడ అనేక వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాల మీద అటు ఇటు తిరుగుతున్న పక్షులు, హంసలు, చక్రవాకాలు, ఇటువంటి పక్షులు ఉన్నాయి. పైనుంచి కిందకి నిరంతరం పళ్ళ రసాలు కారిపోతున్నాయి, సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి, రకరకాల పాములు, సింహాలు, ఖడ్గమృగాలు మొదలైన జంతువులు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి, మందార వనం ఉన్నది. ఆ మందార వనం మధ్యలో లక్ష్మీనారాయణులు అక్కడ క్రీడిస్తున్నారు, అద్భుతంగా నృత్యం చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణుల లోకాన్ని కూడా ఈ విష్ణువు చూశాడు, ఇది కూడా దాటింది. అలా దారి పొడుగుతా ఎన్నో బ్రహ్మలోకాలు, స్వర్గలోకాలు, కైలాసాలు, వైకుంఠాలు చూసి 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 చిట్ట చివరికి వాళ్ళు సుధా సముద్రం చేరారు. అమృత సముద్రం అన్నారు దాన్ని. చుట్టూతో అమృత సముద్రమే, లవణ సముద్రం కాదు. ఆ అమృతం యొక్క బిందువులు నాలిక మీద పడుతూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో, దాని ముందు బోడి టీ కాఫీలు ఏం పనికి, అది అసలైన అమృతం అంటే. ఆ అమృత సముద్రం చుట్టూతో ఉన్నది, మధ్యలో ఉన్నది ఒక అద్భుతమైన ద్వీపం. సముద్ర మధ్యలో ఉంటే ద్వీపం అంటారు, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం. మూడు వైపులు సముద్రం ఉండి ఒకవైపు మాత్రం కొండలు ఉంటే అటువంటి దాన్ని ద్వీపకల్పం అంటారు. అందుకే భారతం ద్వీపకల్పం, లంక ద్వీపం, అలాగే అమ్మవారు ఉండేది మణిద్వీపం. ఆ మణిద్వీపం దగ్గరకు వచ్చాక విమానం ఆగిపోయింది. ఇంకెక్కడి నుంచి ఎవరైనా కాలినడక నడవలసిందే. విమానం అక్కడ పార్క్ చేసి ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటోలు కూడా ఉండవు, నడిచి వెళ్ళాల్సిందే ఎవరైనా. మళ్ళీ అక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం అక్కడ దాకా బ్యాటరీ పెడతానంటే లాభం లేదు, అక్కడికి వెళ్ళాక ఓపిక వస్తుందండి. పోయి చాలా గొప్ప విషయం తెలిసిన, ఇక్కడ కాబట్టి బ్యాటరీ ఆటోలు కావాలి, కానీ ఆ మణిద్వీపానికి వెడితే హర్నాథ్ గుప్తా గారు చంటి పిల్లళ్ళ నాలాగా ఎగిరి గంతులేసి పరిగెట్టగలుగుతారు. ఇంకొక పాతికేళ్ళు కంగారు పడకండి సుమావ, ఇంకా చాలా టైం ఉంది. ఆయన కానీ ఆవిడ కానీ ఎవరైనా మనం గ్యారంటీగా అక్కడికి వెడతాం. నాకు ఒక నమ్మకం ఏమిటంటే అంబాయోగం మూడు మార్లు చేసాం, చూసాం, భక్తితో చూసాం, తన్మయత్వంతో చూసాం. ఈ శక్తి అంతా పద్మావతి మాతదే, ఆవిడ సంకల్ప బలం వల్ల, తల్లి యొక్క గొప్పతనం వల్ల ఈ కుటుంబానికి అందరికీ ఇంత శ్రేయస్సు కలిగింది. అందుకే ఎక్కడైనా తల్లిని ముందు పూజించు అన్నారు. నా మాతు పరదైవతం అంటే తల్లిని మించిన దేవతే లేదు. ఆ మాత దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ మాతను మనం సేవించాలి. నేను ఎప్పుడు మా అమ్మని అలాగే దండం పెట్టి పూజించాను, ఆవిడకి నమస్కరించకుండా ఆవిడ బతుకున్నంతకాలం ఎక్కడికి వెళ్ళలేదు. మా నాన్నగారిని పూజించాను, ఆ పుణ్యం మమ్మల్ని రక్షిస్తోంది, దానివల్లే జ్ఞానం వస్తుంది, దానివల్ల పాండిత్యం వస్తుంది. సరే ఇప్పుడు ఇంతకీ అక్కడ విమానం ఆగగానే ఈ ముగ్గురు అందులోంచి కిందకి దిగారు, విమానంలోంచి కిందకు దూకారు, గోడ మేయించి కొంతమంది చూడండి జంప్ చేస్తారు, అలాగా త్రిమూర్తులు కూడా కిందకి చెంగుని దూకారు. అక్కడ మణిద్వీపం లోపలికి వెళ్ళాలంటే 18 ప్రాకారాలు ఉంటాయి, 18 కాంపౌండ్స్. ఒకటి కాదు, మనకి ఇంటికి ఒక కాంపౌండ్ హోల్ ఉంటే గొప్ప. ఆ ఒక్క కాంపౌండ్ హోల్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సందులు ఇరుకు, అందులోకి కారు వెళ్ళదు. కానీ అక్కడ అలా కాదు, మహావైశాల్యం కలిగిన ఆ ప్రాంతంలో 18 అష్టాదశ ప్రాకారాలు కలిగినటువంటి ప్రాంతం. అందులో మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనం హోటల్ రూమ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ కార్డు పెడితే కానీ అది తలుపు తెరవదు. పొరపాటు కార్డు లోపల వదిలేసి బయటకు వచ్చారా, ఇక మళ్ళీ హోటల్ వాడి దగ్గరికి రావాలి. అలాగే మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కొంతమంది ఆపేస్తారు. కాపలవాళ్ళు అడిగారట, మీరెవరో ఏమిటో చెబితే మిమ్మల్ని లోపలికి వదులుతామన్నారు. ఎందుకంటే ఈ విమానంలో వచ్చారంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే విమానం వస్తుంది, ఆ విమానం ఎక్కితేనే మణిద్వీపం పెడతాం, కాబట్టి అక్కడికి వెళ్ళారంటే అమ్మ అనుగ్రహంతో వచ్చారు. కానీ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఆధార్ కార్డు చూపించాలి. మీరెవరని అడిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అవి ఏ బ్రహ్మ ఏ విష్ణువు ఏ మహేశ్వరుడు అన్నారట. వాళ్ళు బుర్రలు కొక్కుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే లోపలికి వదులుతారు అనుకున్నాం, మళ్ళీ ఏ బ్రహ్మ అంటారు, ఏ విష్ణు అంటారు, ఏ శివుడు అంటారు, ఏమిటారు? ఈలోపు విష్ణు మహానుభావుడు కనుక 28వ విష్ణువుని నేను శ్వేతవరాహరూపం ధరించి, తెల్లని వరాహరూపం ధరించి భూమిని ఉద్ధరించినటువంటి విష్ణువుని నేను అన్నట్ట. ఓహో, నీ నెంబర్ 28 అంటే ఆ విష్ణు 28 అనమాట, ఆ బ్రహ్మ 28, ఆ శివుడు 28 అని అర్థం. ఇది 28వ కల్పం. ఇది శ్వేతవరాహ కల్పే అని రోజు మనం అందుకే సంకల్పంలో చెప్పుకుంటున్నాం. ఆయన వనివు అయితే నిరాఘాటంగా లోపలికి వెళ్ళచ్చు అన్నారు వాడు. ఈ ముగ్గురు లోపలికి వెళ్ళారు. ఇంకొకసారి లోపలికి వెళ్తే అన్ని చోట్ల పెట్టక్కర్లేదండి కార్డు, ఇంక మిగతా ప్రాకారాలన్నీ తమంత తామే తెరుచుకుంటాయి, ఆటోమేటిక్ డోర్లు తెరుచుకుంటాయి అలాగా. ఇంకక్కడి నుంచి వాడు వరుసగా 18 ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళారు. రాగి ప్రాకారం, తగరం అంటే సీసం అన్నమాట, వెండి, ఇత్తడి, కంచు, పంచలోహాలు, వరుసగా ముత్యాలు, రత్నాలు, అందులో కూడా మళ్ళీ నవరత్నాల ప్రాకారాలు, ఇవన్నీ దాటుకుంటూ వెళితే చిట్ట చివర చింతామణి గృహం అని ఉంటుంది. చింతామణి గృహాంతస్థ అని లలితా సహస్రనామంలో అమ్మవారిని చెప్పారు. ఆ గృహం దగ్గర కూడా మళ్ళీ 4 మంటపాలు ఉంటాయి, అద్భుతమైన మంటపాలు అవి. ఒకటి ముక్తి మంటపం, ఒకటి శృంగార మంటపం, ఒకటి ఏకాంత మంటపం, ఒకటి సభామంటపం. సభామండపంలో మళ్ళాంటి భక్తులు వస్తే అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి సభ చేస్తున్న అమ్మవారు, ఇలా సంగీతం అవి వినిపిస్తుంది. ఏకాంత మంటపంలో తాను ముఖ్యమైన మంత్రిని దేవతల్ని కూర్చోబెట్టి ఏ లోకంలో ఎవరికి కష్టాలు ఉన్నాయి, ఎవరు అంబాయాగాలు చేస్తున్నారు, ఎవరిని రక్షించాలి, ఇవన్నీ ఆలోచన చేస్తుంది. భవిష్యత్ సృష్టి ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచన చేస్తుంది. ఇంకా జ్ఞానమండపంలో కూర్చుని జ్ఞానం ఇస్తుంది. చిట్ట చివరిది ముక్తి మంటపం, అక్కడికి వెళితే ఇంకా శాశ్వత కైవల్యం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇలాంటి మంటపాలు 4 ఉన్నాయి. అందులో అమ్మవారు ప్రస్తుతం ఈ సభామండపంలో కూర్చుందన్నమాట. అక్కడికి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. సభామండపంలో అమ్మవారుల ఎత్తైన ఆసనం మీద కూర్చున్నది. అమ్మవారు కూర్చుని ఆసనం అంటే ఇలా చిన్న చితక కుర్చీ కాదండి, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివగా ఏతే పంచఖురాహ ప్రోక్తాహ ఫలకస్తు సదాశివగా. అమ్మవారు కూర్చుని ఆసనానికి 4 కోళ్ళు ఉన్నాయి. ఒక కోడు ఒక బ్రహ్మగారు, ఈ బ్రహ్మగారు కాదు అక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు, విష్ణువు మరొక కోడు, రుద్రుడు మరొక కోడు, ఈశ్వరుడు అనేవాడు 4వ కోడు. ఈ 4 మంచం కోళ్లలో 4 వైపులా 4 కోళ్ళుగా కూర్చుని ఓ మంచాన్ని మోస్తూ ఉంటే ఆ మంచం మీద మధ్యలో ఇలా బల్ల ఉండాలిగా ఫ్లాట్ ఫలకం, అది సదాశివుడు. అందుకే కొన్ని చోట్ల అమ్మవారు శివుడి మీద కూర్చున్నట్టుగా కనపడుతుంది. ఈ సదాశివుడని ఆయన మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని జగన్మాత మహాకాంతి స్వరూపిణి ఉన్నది, ఎర్రని పదం పగడాల వంటి కాంతితో ఉన్నది, దంతములున్నాయట, దాడిమీ ఫల బీజాభదంత పంక్తి విరాజిత. దాడిమీ ఫలం అంటే దానిమ్మకాయ అనమాట. దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో అలాంటి గింజల్లాగా అందమైన దంతములతో తలతల మెరిసిపోతున్నది ఆవిడ కాంతి. చక్కగా సంపంగి పువ్వులు పెట్టుకున్నది, అటువంటి మహాసౌందర్యవతి. ఇంకంతకంటే సౌందర్యవతి లేదు గనకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరి అన్నారు అమ్మవారిని అనమాట. ఆ సౌందర్యాన్ని దేంతో పోల్చలేము. మన సౌందర్యాలన్నీ లౌకిక సౌందర్యాలు. ఇవాళ ఉండి రేపొద్దున పోయే సౌందర్యం, నిన్నటి దాకా అందంగా ఉంటాడు, ఇవాడు ముసలాడైపోతాడు. శరీరంలో ఓపికలు పోతాయి, ఆకర్షణ పోతుంది, కానీ అమ్మవారు నిత్యాకర్షణ స్వరూపిణి. అటువంటి సౌందర్యవతిని చూసి ఆ మండపంలోకి అడుగు పెట్టారు వాళ్ళు, వెంటనే ముగ్గురు స్త్రీలు అయిపోయారు. అమ్మవారు ఉన్న ప్రాంతంలోకి ఆ మండపంలోకి ఎవరు అడుగు పెట్టినా పురుషులు స్త్రీలు అయిపోతారు. అక్కడ అలాగే అమ్మవారిని చూస్తూ చాలా కాలం ఉండిపోయారు వాళ్ళు. కొంతకాలానికి వాళ్ళకి స్పృహ కలిగి ముందు బ్రహ్మ, తర్వాత విష్ణువు, శివుడు అమ్మని స్తుతిస్తే, అప్పుడు అమ్మ, నాయనలారా మీ వల్ల ఎన్నో కార్యాలు జరగాలి, నా శక్తి లేకపోతే మీరు ఆ పనులు చేయలేరు అని తన శరీరం నుండి లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని సృష్టించి శివుడికి పార్వతిని, బ్రహ్మకి సరస్వతిని, విష్ణువునకు లక్ష్మిని ఇచ్చి ఈ శక్తుల్ని గౌరవించండి, భార్యల్ని గౌరవించినంత వరకే మీరు ఏ పనులైనా చేయగలుగుతారు. ఒక్కసారి వాళ్ళు అవమానిస్తే, వాళ్ళు మీ దగ్గర నుంచి తప్పుకుని వెళ్ళిపోతే మీరు ఎందుకు పరిగి రాకుండా అయిపోతారని హెచ్చరించి పంపింది. వాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళ మండపం దాటి బయటకు వచ్చారో లేదో మళ్ళీ పురుషులు అయిపోయారట. వాళ్ళ మీసాలు వాళ్ళకి వచ్చాయి. విష్ణువుకి మీసాలు ఉంటాయండో సినిమాలను నమ్మకండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, విష్ణువు యొక్క మీసములు పచ్చని రంగులో ఉంటాయి, శివుడి మీసాలు ఎర్రని చిగురుటాకుల్లో ఉంటాయి, బ్రహ్మగారి మీసాలు నల్లగా ఉంటాయి. అలా ముగ్గురు కూడా మీసాలతో పురుషులై బయటకు వచ్చి అమ్మవార్లను వెంట పెట్టుకుని మళ్ళీ విమానం ఎక్కి తమ తమ లోకాలకు వచ్చి అమ్మనుగ్రహంతో వరుసగా సృష్టి స్థితిలయాలు చేశారు. అలా సృష్టి స్థితిలయాలు చేసే ముందు క్లీం అనే బీజమును అమ్మవారు ఉపదేశించింది. క్లీం అంటే కామరాజ బీజం. ఈ అక్షరమును భక్తితో జపం చేస్తే ఎటువంటి వాడికైనా అనుకున్న కోరికలు తీరుతాయి. గురువు ఉపదేశం లేకుండా చేయకూడదు, కనుక గురువుల ద్వారా ఒకసారి విని చేసుకోవాలి. ఆ క్లీంకార జపం చేసుకుని అమ్మ అనుగ్రహంతో వాడు సృష్టి స్థితిలయాలు చేసి మన నడుపుతున్నారు. అలా త్రిమూర్తుల్ని కూడా అనుగ్రహించిన దివ్యలోకం మణిద్వీపం. భక్తితో దేవీ భాగవతాన్ని మళ్ళీ 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 వింటూ ఉంటే ఆ లోకం కళ్ళ ముందు కనపడుతుంది. ఎంతోమంది భక్తులు నేను చూశాను, స్వప్నంలో ఆ ద్వీపాన్ని చూశారట. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళంతా మహాయోగజాతకులు. మీరు కూడా అమ్మ అనుగ్రహం పొందాలి అని మంగళాశాసనం చేస్తూ, హ్రీంకారాసన్న గర్భితానల్లశిఖాం సౌః క్లీం కళాం విభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ అనే ఈ ధ్యాన శ్లోకాన్ని వీలున్నప్పుడల్లా విని తరించెదరుగాక. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంత వ్యయం అండి ఇది, తక్కువ వ్యయమా? వ్యయంగా ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది. వ్యయమే కాక ప్రయాస కూడా, ఎంతో శ్రమ. ఈ ప్రయాస మధ్యలో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళకి మధ్యలో వీళ్ళందరినీ సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఇందులో ఎవరిని పట్టించుకోకపోయినా వాళ్ళు మళ్ళీ కోపం రాకుండా చూసుకోవాలి. మిత్రులు కదా, మిత్రులు కోపం రాదనుకోండి అయినప్పటికి కూడా, ఏమండి మీరు ఉంటారా వెడతారా అని అడగాలి. కాస్త ఎవరికైనా టీ అందకపోతే అయ్యో ఏం ఆర్గనైజర్ అనేయచ్చు. కానీ అదృష్టవశాత్తు శివప్రసాద్ గారి మిత్రులంతా ఉత్తములు. ఈ పవిత్రమైన మూర్తులు భక్తితో వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత హాయిగా సాగింది. ఒకసారి ఆలోచించండి, మనం దిగే సమయానికి ఎలా ఉంది వాతావరణం? ఏమిట్రా బాబు ఇప్పుడు వచ్చారు అనుకున్నారు కొంతమంది అయితే, ఇక బయటికి వెళ్ళడానికి వీల్లేదు అనుకున్నారు. కానీ కేవలం యజ్ఞం అయ్యేదాకనే కాసేపు వర్షం కురిసి అయిన తర్వాత నుంచి సాయంత్రం నుంచి హాయిగా వెళ్ళి వచ్చేసాం. నిన్న అయితే అసలు బొత్తిగా వర్షమే లేదు, ఇవాళ ఇంకా హర్షం కూడా కలిగింది. భగవంతుని యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లో మీ కుటుంబాన్ని అమ్మవారు రక్షించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. హరి ఓం తత్సత్.